ఈతని మహిమ ఎటువంటిదంటే, పవనుడు భయపడు పటు గతి చర్యం పసూర్యుడు వేడిమి చూపనోడు సీతంసులడలింప భీతిల్లు శశి వానరంపగా హరి కురియంపవెరచు వాన రొంపిగా హరి కురియంపవెరచు ఋతువుల క్రమమేది ఎల్లమ్రాకుల నిండ ఎప్పుడు పుష్పఫలం బులిచ్చు తరులు వలసిన చోటన జల ఉత్పత్తులు ఏవి తలచిన అవి ఎల్ల కలుగుచుండు భూరిదారుణ కోప విస్ఫూర్తి భువనములకు నెల్ల భయంకరమూర్తి అయిన అమ్మహాత్ముని తీవ్ర శాపాగ్ని చేసి శాంతి గుణ విభూషణ తదాశ్రమమునందు. సాధారణంగా వాయువు తన ఇష్టం వచ్చినట్టు తెరిస్తాడు. ఒక్కో చోట తీవ్రంగా గాలి ఉంటుంది, ఓ చోట అసలు ఉండదు, ఓ చోట వేడి గాలి, ఓ చోట చల్లగాలి ఉంటుంది. కానీ ఈయన శాపానికి భయపడి వాయుదేవుడు ఆయన ఆశ్రమంలో గట్టిగా వీచడానికి భయపడేవాట. ఒకవేళ గట్టిగా వాయువు వీస్తే, ఎరా వాయువు గట్టిగా వీచావా, నువ్వు స్తంభించిపో అంటే ఆయన కదలకుండా ఉండిపోయేవాట. అందుకని భయపడిపోయి ఆయన ఆశ్రమంలో వాయుదేవుడు గట్టిగా వీచడానికి భయపడేవాడు. సూర్యుడు ఆయన ఆశ్రమంలో ఎక్కువ వేడి చూపించేవాడు కాదు, మన్నంటే మాట చేస్తున్నాడు. కానీ అక్కడ మాత్రం పొరపాటున ఎండ చూపించాడా, ఏమి సూర్య ఎండ ఎక్కువ కాసి నా మొహం మండిస్తావా, నీ మొహం మండ అన్నాడా, ఆయన మొహం మండిపోయేదిట. సూర్యుడిని కాల్చేవాడు ఆయన. అందుకని సూర్యుడు ఆయన ఆశ్రమం దగ్గర మాత్రం ఆయన చుట్టుపక్కల ఎక్కడ ఎక్కువ ఎండ పడకుండా చూసుకునేవాడు. ఇంకా చంద్రుడు ఎక్కువ చల్లదనం ఎక్కువ వెన్నెలా కురిపించడానికి భయపడేవాడు. ఎంతెందుకు, ఇంద్రుడు గట్టిగా వాన కురిపిస్తే ఆ వాన వల్ల ఆయన ఆశ్రమం ఎక్కడ దెబ్బతింటుందో, ఆయన ఎక్కడ శిపిస్తాడోనని ఆయన చుట్టుపక్కల దబదబ వర్షం కురిపించేవాడు కాదు, తుఫాన్ వచ్చేలా చేసేవాడు కాదు. హుద్దు హుద్దులు లేవు అక్కడ, హుద్దు హుద్దు అన్నాడా ఒక గుద్దు గుద్దుతాడు ఈయన, అందుకని అడిగిపోయేవాట. ఇంకా ఋతువులన్నీ తమ క్రమం తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండేవి. ఆకులు లాల్చడం కానీ, లేకపోతే అసలు ఆకులు లేకుండా ఉండడం కానీ, పళ్ళు లేకపోవడం, ఎక్కువ పళ్ళు ఉండడం, పువ్వులు లేకుండా ఉండడం, ఎక్కువ పువ్వులు ఉండడం, ఇవి కూడా చెట్లు చూపించేవి కదండి. ఆకులు లేవంటే ఏమే ఆకులు లేకుండా అయిపోయావా అని చెప్పిస్తాడేమో. అలాగని ఎక్కువ ఆకులుంటే చెట్టు అంతా ఆకులేనా పువ్వులొద్దా అంటాడేమో, పువ్వులు ఎక్కువైతే రాలిపోతున్నాయి అంటాడేమో, అసలు లేకపోతే ఎలాగా అని చెట్లు కూడా భయపడి జాగ్రత్తగా ఎన్ని పువ్వులు ఇవ్వాలో అన్ని పువ్వులే ఇచ్చి, ఎన్ని ఆకులు ఉండాలో అన్ని ఆకులే ఉండి, ఎన్ని పళ్ళు ఇవ్వాలో అన్నీ ఇచ్చేవిట. ఇంతెందుకు, ఇతని దెబ్బకి ప్రపంచంలో ప్రకృతి వణికిపోయింది. అతని చుట్టుపక్కల తక్కిన చోట విజృంభించేవారు, కానీ ఆయన ఆశ్రమంలో మాత్రం ప్రకృతి చాలా జాగ్రత్తగా సాత్వికంగా ఉండేది. ఆ మహాత్ముని తీవ్రమైన శాపమునకు దిక్పాలకులు వణికారు. యమధర్మరాజు గారు ఆయన ఆశ్రమంలోకి వచ్చి చచ్చిపోయిన ప్రాణం పోయిన దాని యొక్క ప్రాణం పట్టుకెళ్ళేవాడు కదట, అందుకే ఆయన ఆశ్రమంలో చావులు లేవు. ఆయన ఆశ్రమంలో ఉంటే పాము ముంగిస జంతువు ఏది చచ్చేది కాదు, చచ్చే చావు యముడికి కూడా వచ్చేదిట. ఈ విధంగా ఆయన మొత్తం దిక్పాలకుల్ని, త్రిమూర్తుల్ని, ప్రకృతిని అందరినీ భయపెట్టి బతికాడు. కొంతకాలం గడిచింది, పిల్లలు పుట్టలేదు ఈయనకి. అప్పుడు నాకు ఎందుకు పిల్లలు పుట్టలేదు బ్రహ్మదేవ అంటే, నువ్వు తపస్సు చేయలేదు, తపస్సు చేస్తే మంచి తీవ్రమైన ఎండలో, భయంకరమైన వానలో, గొప్ప చల్లదనంలో ఆ ప్రకృతిని ఓర్చుకుని తపస్సు చేస్తే నీకు సత్సంతానం కలుగుతుంది అన్నట్టు బ్రహ్మ. అదే నాకు పిల్లలు పుట్టడానికి, పిల్లలు పుట్టకపోవడానికి మూల కారణం, పిల్లలు పుట్టాలంటే వేసవకాలంలో ఎండలో, శీతకాలంలో చల్లదనంలో, వర్షాకాలంలో తీవ్రమైన వర్షంలో తపస్సు చెయ్యాలా, అలా తపస్సు చేస్తే పిల్లాన్ని ఇస్తావా అన్నట్టు ఆయన. ఇస్తాను, తపస్సు చెయ్యి అన్నాడు ఆయన. వెంటనే ఈయన ఏం చేశాడు, తపస్సు కోసం ఆశ్రమం బయటకు వచ్చాడు. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఆతడ పుత్రుడై వగచి ఆత్మజుగోరి తపం పునర్తు సీతాతపవాత పీడితుడనై అని బుద్ధిదలంచి నిశ్చలుండై తపమాచర్యంప పవనార్క శశాంకులు నొంప నోడిన భూతి అపీడ్యమానుడై పోవిడిచల్ తపమున్ సుతేచ్ఛయం. నేను ఈరోజు నుంచి మంచి ఎండలో, చల్లదనంలో, వర్షంలో ప్రకృతిని తట్టుకుని తపస్సు చేస్తాను అని పాపం వేసవకాలంలో ఎండ కాసే చోటకి వెళ్ళాడు. ఈయన చూడగానే సూర్యభగవానుడు దడిసిపోయి ఎండ కాయడం మానేశాడు, తీవ్రమైన వేడివి చూపించడం మానేశాడు. పూర్వం రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి తెల్లారుజామున లేవడం బద్ధకం. 8 లేచేవాడు కాదు, ఎప్పుడు 8 లేచేవాడు కాదు. ఒకరోజున ఆయన దగ్గరికి నాలాంటి గురువు గారు వచ్చి, నువ్వు 1 సంవత్సరం పాటు తెల్లవారుజామున లేచి శివుడికి అభిషేకం చేయకపోతే నీకు వంశాభివృద్ధి కలగదు, నీకు పిల్లలు పుట్టరు, నీకు పిల్లలు పుట్టాలంటే 1 సంవత్సరం పాటు తెల్లవారుజామునలే ఉమారసమేత రామలింగేశ్వర స్వామి వారికి పొద్దున్నే లేచి అభిషేకం చెయ్యి అనగా, అలాగేనండి అన్నట్ట. రేపు ఏమైనా పొద్దుటే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేద్దాం అనుకున్నాడు. కానీ రాత్రి పడుకున్నాడు, పొద్దున్న 8 లేవలేదు. దాంతో మొదటి రోజే ఆలస్యం అయిపోయింది. దాంతో విసిగిత్తైన ఓ మంచి బ్యాండ్ మేళమాడి, ఓ సన్నాయి ఊదేవండి, డప్పు వాదేవండి, ఇలాంటి వాడిని ఒక 4 పెట్టుకుని 5 మీరు తుత్తుత్తు తుత్తుత్తు అని సన్నాయి వాయించాలి, బ్యాండ్ వాయించాలి. ఈ బ్యాండ్ శబ్దానికి నా మైండ్ బ్లాక్ అయిపోయి లేవాలి, తెల్లవారుజామున లేవాలి, పొద్దుట 5 వచ్చి తుత్తుత్తు అని వాయించండి అన్నట్ట. అలాగే మహారాజా అన్నారు. 5 వాయించకపోతే మిమ్మల్ని నేను వాయిస్తా అన్నాడు. అలాగే మహారాజా అన్నారు. 5 వచ్చి తుత్తు 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 అని సన్నాయి వాయించారు, డప్పులు వాయించారు. దాంతో రాజుగారు ఉలిక్కి వెళ్ళేసి, దౌర్భాగ్యులరా, గాఢంగా నిద్రపోతుంటే తుత్తుత్తుని వాయిస్తారా, ఎవర్రా అక్కడ, వీళ్ళ 4 పీకండ్రా అని ఒక్కొక్కడికి 10 కొరడ దెబ్బలు శిక్ష విధించాట. వాళ్ళు కొరడ దెబ్బల శిక్ష విధించి మళ్ళీ నిద్రపోయాడు. 8 మళ్ళీ లేచాడు. లేచాక అప్పుడు గుర్తుకొచ్చింది, అర్రెర్రే ఎంత పొరపాటు చేశాను నేను, నేనేగా వాళ్ళని పెట్టుకున్నాను. తెల్లవారుజామున లేపడం కోసం వాళ్ళని పెట్టుకుని తీరా వాళ్ళు తుత్తుత్తు అని వేయించగానే వెనక ముందు చూడకుండా వాళ్ళని కొరడా దెబ్బలు కొట్టి శిక్షించాను అనుకుని మర్నాడు పిలిచి, ఒరే రేపు కొట్టించలేరా, పొద్దుటే వచ్చి వాయించండి అన్నట. వాళ్ళు పొద్దుటే 5 వచ్చారు. కానీ మళ్ళీ తుత్తుత్తు అని వాయించి బ్యాండ్ వేళం టపాటపా కొడితే, ఈ డప్పులు కొడితే, సన్నాయి వాయిస్తే, నిన్న 10 కొట్టాడు, దీపంతో చురుచురు ఉంటుంది కొరడా దెబ్బలు, మళ్ళీ ఎక్కడ తగులుతాయోనని కిక్కులు మరకుండా ఊరుకున్నారట. దాంతో మళ్ళీ 8 లేచాడు ఆయన. లేచి, ఏరా పొద్దుటి 5 సన్నాయి వాయించండిరా, డప్పు వాయించండిరా అంటే వాయించకుండా ఊరుకుంటారా, ఎవరక్కడ, ఈసారి 20 కొట్టండి అన్నట. అలా ఉంది ఇప్పుడు ఈ భూతి పరిస్థితి. ఈయన ఎండలో తపస్సు చేద్దాం, చలిలో తపస్సు చేద్దాం, వర్షంలో తపస్సు చేద్దాం అనుకున్నాడు. దాంతో ఈయన ఎండలోకి రాగానే సూర్యుడు ఎండని ఉపసంహరించాడు. చలికాలం దాకా ఆగితే చలిని అంటే మంచును కురిపించడం చంద్రుడు మానేశాడు. వర్షాకాలంలో వర్షం కురిపించడం ఇంద్రుడు మానేశాడు. చంద్రుడేమో మంచును కురిపించలేదు, ఇంద్రుడేమో వర్షం కురిపించలేదు, సూర్యుడేమో ఎండ కురిపించలేదు. దాంతో ఈయన తెల్లబోయాడు. ఏ ఎండ కాయరి అంటే ఎండ కాస్తే శాపం పెడతావు, కాయకపోతే శాపం పెడతానన్నట. ఇది ఎక్కడ కూడా పోయా బాబు, ఎండ కాస్తే ఎక్కువ ఎండ అయిందంటావు, కాయకపోతే కాయలేదంటావు, చలి ఎక్కువ వస్తే చంద్రుడిని చెప్పిస్తావు, అసలు చలి లేకపోతే చంద్రుడిని చెప్పిస్తావు, వర్షం కురిపించకపోతే అది తప్పంటావు, కురిపిస్తే చెప్పిస్తావు, అందుకే మేము హడిలి పారిపోతున్నాం, నీకు పుణ్యం ఉంటుంది చెప్పించద్దు, మేము మాత్రం ఎండ కాయలేము, ఎందుకంటే ఎండ కాయకపోతే వచ్చే నష్టం కంటే ఎక్కువ ఎండ కాస్తే నీ వల్ల వచ్చే శాపం మాకు నష్టం అని. ఈ విధంగా ఇంద్రాదులు ఆయనకి తపస్సుకి సహకరించలేదు. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది అది ఇందాకట్లేగనమాట, ఎండ కాస్తే కొడతాడేమో కాయకపోతే కొడతాడేమో అని. దాంతో ఏమైందనమాట, వాళ్ళు తమ ప్రతాపం చూపించలేదు. ఇప్పుడు ఈయనకి తపస్సు ఆగిపోయింది. ఎండలో తపస్సు చేస్తేనే, ఎండకి తట్టుకుని తపస్సు చేస్తేనే, వర్షమునకు తట్టుకుని తపస్సు చేస్తేనే, చలికి తట్టుకుని తపస్సు చేస్తేనే దానికి తపస్సు అని పేరు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమే సంతానం ఇస్తాడు. దీక్షలు అంటే ఏంటనుకుంటున్నారు, దీక్షలు అంటే చక్క ఏసీ మిషన్లు పెట్టి, దోమల తరలు పెట్టి, ఫ్యాన్లు పెట్టి, సుఖంగా కూర్చోబెట్టి అప్పుడు పురాణం వినిపిస్తే అది దీక్ష అనరు, తపస్సు అనరు. దోమలు పటాపటా కొడుతూ ఉన్నా తట్టుకుంటూ దోమల తరలు పెట్టుకోకుండా, అటు ఇటు ఏసీ మిషన్లు పెట్టుకోకుండా, ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, దొరికినప్పుడు తింటూ ఓ 40 పురాణం వింటే అది తపస్సు అంటే. అంతేగాని శుభ్రంగా అటు ఇటు 2 ఫ్యాన్లు పెట్టుకుని మధ్యలో కూర్చుని ఎదురుగుండే ఎంత పూజ చేస్తూ ఉంటే అది తపస్సు ఎలా అంటారండి? కష్టానికి తట్టుకుంటే తపస్సు అంటారు. అది పేరే తపస్సు అంటే వేడిమిని తట్టుకోవాలి, బాధను తట్టుకోవాలి. అందుకని ఒక ఆవిడ పాపం పురాణం వింటున్నవాడు పరిగెత్తుకొచ్చి, గురువు గారు దోమలు కొడుతున్నాయండి. దోమలు కొట్టవేటి మరి, నేను పరీక్షిస్తున్నాడు దేవుడు, దోమలు కొట్టకుండా గొల్ల భావలు కొట్టకుండా అంటే ఎలా కుదిరితే మనకి, ఇవన్నీ శాస్త్ర నియమాలు అవి, వాటికి తట్టుకుంటేనే యజ్ఞం అంటారనమాట. భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించి ఏం చేశాడనమాట, మీరు భూతి లాంటి వాళ్ళు ఎక్కడైపోతారోనని అసలు మీకు ఎండే లేకుండా చేశారు ఆయన. కాస్త మంచి ఎండలో ఒక వారం రోజులు టెంట్ వేసి అప్పుడు పురాణం వినిపిస్తే అది యజ్ఞం, అది తపస్సు. అప్పుడు మీరు వింటే మీరు గొప్పవాళ్ళు. చూద్దాం ఎప్పుడైనా, ఎప్పుడైనా ఒకసారి బయట పెట్టినప్పుడు అది కూడా మంచి నడివేసవకాలంలో, రేపు మార్చిలో ఏప్రిల్ 7వ తారీఖు నాడు ఆఖరి రోజు పెడదాం, అప్పుడు ఎంతమంది ఉంటారో చూద్దాం. అది తపస్సు అంటే. అంతేగాని శుభ్రంగా దోమలు కుట్టకుండా దోమతొర పెట్టుకుని అటు ఇటు 4 ఏసీ మిషన్లు పెట్టుకుని పొద్దుటే ఇడ్లీ పెట్టి మళ్ళీ మధ్యాహ్నం భోజనం పెట్టి రాత్రి టిఫిన్లు పెట్టి ఇలా సకల సౌకర్యాలు పెట్టి అప్పుడు పురాణం వినిపిస్తే దాన్ని తపస్సు అంటారా అండి? అబ్బే కొత్త పెళ్లి కొడుకు అంటారు అలాంటి వాడిని. ఆ వినేవాడు కొత్త పెళ్లి కూతురును. ఆ కొత్త పెళ్లి కొడుకు కూడా భోగం పట్టిందో లేదు, ఇక్కడ అలాగే భోగం పట్టిస్తారు పాప వీళ్ళు వైపు. పాప మహాత్ముడు భూతికి చాలా ఇబ్బంది వచ్చిందండి. ఆయన గిజగిజలాడిపోయి బ్రహ్మదేవ ఏమిటి అన్యాయం అన్నట్ట, నేను తపస్సు ఎండలో చేద్దాం అనుకుంటే సూర్యభగవానుడు ఎండ కురిపించట్లేదు, చంద్రుడు చల్లదనం ఇవ్వడం లేదు, ఇంద్రుడు వర్షం కురిపించట్లేదంటే ఇది నువ్వు చేజేతులారా చేసుకున్నది, నీ తీవ్ర క్రోధమే నీకు ఈ కష్టం తెచ్చిపెట్టింది. నువ్వు ఇదివరకు వాళ్ళని చీటికి మాటికి తిట్టకుండా ఉండి ఉంటే, శాపాలు పెట్టకుండా ఉండి ఉంటే ఈనాడు నీకు తపస్సు చేయడానికి అవకాశం వచ్చేది అనగా, అయితే ఇక నాకు తపస్సు చేసే అవకాశం లేదన్నట్ట, ఇంక నీకు లేదన్నాడు ఆయన. దాంతో ఆయన తపమున్సు తెచ్చయున్ పోవిడిచే, ఇంక నాకు తపస్సు లేదు పిల్లలు లేరు ఇంకెందుకు వచ్చింది అని వదిలేసేటది. తపస్సు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు దేవతలు. దీనికి సుఖయోగం అంటారు. కొంతమందికి తపస్సు చేద్దామన్న అవకాశం ఉండదు. ఇక్కడ కూడా ఇంకొక విషయం చెప్పాలి, ఒక గొప్ప ఉపనిషత్తు కాదు అన్నది. పూర్వం ఒక మహానుభావుడైన మంత్రి ఉన్నాడు ఒక రాజుగారి దగ్గర. శ్రద్ధగా వినండి, ఓ రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. ఈ మంత్రి చాలా ఉత్తముడు. నిజం చెప్పాలంటే రాజుగారి రాజ్యం అంతా ఈ మంత్రి వల్లే నడుస్తున్నది. ఆ మహానుభావుడి దగ్గరికి ఒక రోజున ఒక సన్యాసి వచ్చాడు. మంత్రి గారిని చూశాడు. మంత్రి ఆశీర్వచనం అనగానే సన్యాసి గారు వచ్చారు కదా అని ఆయనకు భోజనం పెట్టేట ఆయన. ఆ భోజనాలు, ఆ మంత్రి గారి భవనాలు, ఆ మంచాలు, ఆయన అప్పుడప్పుడు నడవడానికి ఉపయోగించే తోటలు, ఇవన్నీ చూసి ఈ పిచ్చి సన్యాసి అనుకున్నట్టు, పాపం ఈ మంత్రి ఎంత పొరపాటు చేస్తున్నాడు, ఎంతో పవిత్రమైన జీవితాన్ని సుఖలాలసత్వంతో భోగంతో పాడు చేసుకుంటున్నాడు అనుకుని, మంత్రి ఈ జీవితం ఎంతకాలం ఉంటుందయ్యా, ఎప్పుడు చూసినా రాజుగారి దగ్గర ఉద్యోగం చేస్తూ బోల్డు డబ్బు సంపాదించుకుంటూ బంగారు భవనాల్లో ఉంటున్నావు, మంచి మెత్తని పరుపుల మీద పడుకుంటున్నావు, సుఖాలు అనుభవిస్తున్నావు, కానీ ఒక్కనాడు నువ్వు తపస్సు చేయలేకపోతున్నావు, ఉపవాసాలు ఉండలేకపోతున్నావు. నా మాట విను, ఈ భోగములు ఎక్కువ కాలం ఉండవు, రేపు పొద్దున చచ్చాక నిన్ను యమకింకర్లు పట్టుకుపోతారు, అందువల్ల ఇవన్నీ విడిచిపెట్టి నాతో తపస్సుకు వచ్చి గోచీగుడ్డ పెట్టుకుంటే నీకు పేచీ ఉండదు కనుక నాతో వచ్చి గోచీ పెట్టుకుని తపస్సు చేసుకుని మోక్షం పొందుతావు అన్నట్ట. ఆ మంత్రి సామాన్యుడు కష్టమండి, ఆయన జనకుడి కంటే తెలివైనవాడు, పండితుడు, అయినా సన్యాసి కనుక ఈయన గౌరవిస్తున్నాడు. చాలామంది తెలియదు కానీ ఇక్కడ కూర్చుని పురాణం చెప్పేవాళ్ళు ఆ ఎదురుగుండా కూర్చుని వాళ్ళు ఏదో సామాన్యులు అనుకుంటారు, అమ్మ బాబు వీళ్ళు దేవాంతకులు నన్ను మించిన పండితులు ఉంటారు. కాకపోతే ఏంటంటే మహాత్ములు కనుక ఈ గురువుల్ని గౌరవించడం సంప్రదాయం కనుక పాండిత్యం ఉండి కూడా వింటున్నారు, అది అలాంటి వాళ్ళ సంస్కారం అది. ఆ వచ్చిన సన్యాసి కంటే మంత్రి మహాత్ముడు, జ్ఞాని, పండితుడు, కానీ సన్యాసిగా తెలియక నువ్వు భోగలాలసుడివై పాడైపోతున్నావు, నీకు జ్ఞానోదయం కలగజేస్తాను నాతో తపస్సుకురా అంటే, అయ్యా నాకు నా జీవితం అంతా భోగయోగం అండి, నేను ఇది కర్మలంపటంలోంచి బయటపడలేను, ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం, నాది జనక సంప్రదాయం అండి అన్నట్ట. ఆ జన కూడా ఇంకోట, అన్నీ లేనిపోయిన కబుర్లు, నువ్వు నాతో అడుగుదిరా చూద్దాం అన్నట్ట. సరే మీ మాట నేను ఎందుకు కాదనాలి, సన్యాసుల మాట పెద్దల మాట కాదనకూడదు. కాషాయ వస్త్ర మాత్రేణ యతి పూజ్యో న సంశయ, కాషాయము ధరించినంత మాత్రం చేత యతి పూజ్యార్హుడు ఆయన్ని తిరస్కరించకూడదు, మీకు నమస్కరించి మీరు చెప్పినట్టు చేస్తాను, కానీ నేను అడవికి వచ్చినా ఈ భోగాలు నాకు తప్పవండి, ఇది నా యోగం అండి అన్నట్ట. నేను ఈ భోగాలను అనుభవించట్లా మధ్యలో ఉండి కూడా, భోగముల మధ్యలో ఉండి యోగిలో బతుకుతున్నానంటే వినిపించుకోకుండా నాతో రా అన్నాడు సన్యాసి. ఈయన రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా చెబితే వదలరు కదా, ఇంట్లో వాళ్ళు వదలరు, రాజుగారు వదలరు, ప్రజలు వదలరు, అందుకని చెప్పకుండా సన్యాసితో రాత్రికి రాత్రి బయలుదేరిపోయాడు. ఈ ఇద్దరు కలిసి దండకారణ్యంలోకి వచ్చారట. అడవి మధ్యలోకి వచ్చేసరికి పాపం మంత్రి గారి కాళ్ళు పొక్కిపోయాయి, అంత దూరం ఎప్పుడు నడవలేదు, పైగా సన్యాసి అంటే ఆయనకు అలవాటు, చిన్నప్పటి నుంచి బికారిగా తిరిగినవాడు కదా, చెప్పులు లేకుండా నడుస్తాడు, ఈయన చెప్పులు లేకుండా చప్పులు నడవలేక ఆయనేమో చప్పులు నడవమండంతో గొప్పులు తగిలి కాళ్ళల్లో ఇంతంత బొప్పులు బయటకు వచ్చి నానా యాతన పడి ఇక నడవలేనన్నట్టు ఓ చోట చతికిల పడ్డాడు. ఇప్పుడు అర్థమైందా? అందుకే భోగాలు అనుభవించద్దు, నాతో రాన్నాను, నాతో పాటు ఇలా తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది, హాయిగా అంతఃపురంలో మెత్తని పరుపుల మీద పడుకుని మెత్తని చెప్పులు వేసుకుని తివాచీల మీద నడవడానికి అలవాటు పడ్డావు, ఇంకేం తపస్సు చేస్తావు? ఇలా 4 రోజులు నాతో తిరిగితే ఆ భోగాలు మర్చిపోతే అప్పుడు నువ్వు నాతో తిరగలుగుతావు, నీకు ఓపిక వస్తుంది, ముక్తి పొందుతావు. సరే ఇక్కడే కూర్చో, నువ్వు నడవలేకపోతున్నావు కనుక నేను ఈ పక్కన ఓ పల్లెటూరు వెళ్ళి ఉంది, ఓ పల్లెటూరు, ఆ పల్లెటూరుకి వెళ్ళి అడుక్కుని కొంత సంపద తెస్తాను. ఎందుకంటే ఈయన అప్పటికే రాత్రంతా నడిచి నడిచి మలమల మాడిపోతున్నాడు, అందుకని తిండి లేక అసలు నడవలేకపోతున్నాడు. అందుకని సన్యాసి ఏమన్నాడు అనమాట, పక్కన ఓ పల్లెటూరు ఉంది, నేను అక్కడికి వెళ్ళి భిక్షం ఎత్తి ఆహారం తెస్తాను, ఆహార సంపద తెస్తాను, ఆహారం గొప్ప సంపద, అప్పటిదాకా నువ్వు ఇక్కడే చెట్టు కింద కూర్చోయి, ఎక్కడికి వెళ్ళకో, వచ్చాక నేను నీకు అన్నం పెట్టి ఆ తర్వాత కాళ్ళు అవి శుభ్రం చేసి మళ్ళీ నడిపిస్తాను, ఇలా నాతో తిరిగి సన్యాసం పుచ్చుకుంటే ఈ జన్మలోనూ ముక్తి పొందుతావు, ఈలోపు నేను భుక్తికి వెళ్ళొస్తా అని నేను ఇక్కడ కూర్చోబెట్టి ఆ పక్కన ఉన్న పల్లెటూరుకి వెళ్ళాడు. ఆ అడవికి దగ్గరలో పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరులో 4 ఇళ్ళు తిరిగి భిక్షాందేహి అని నానా చెత్త పదార్థాలు కూడా మోసుకొచ్చాట. ఈయన భిక్షకి వెళ్ళడం, అక్కడ భిక్షాటన చేసి ఆ పంచ సంపద అది తీసుకురావడానికి 1-3 గంటలు టైం పట్టింది. మాట్లాడండి, అడవిలోంచి పల్లెటూరుకి వెళ్ళాలి, వెళ్ళడానికి 1 గంట, అడుక్కోవడానికి 1 గంట, ఆ తర్వాత ఈ పదార్థాలన్నీ మూటలు కట్టుకు తీసుకురావడానికి 1 గంట, మొత్తం మీద 3-4 గంటలు ఎంతో పట్టింది. ఈ 3-4 గంటల తర్వాత మళ్ళీ అడవిలోకి వచ్చి చూశాడు. చూస్తే అడవిలో మంచి అద్భుతమైన ఆకాశాన్ని అంటే టెంట్లే వేసారు ఎవరో, పెద్ద పెద్ద గుడ్డలతో ఉన్న తెరలు అంటే షామియానాలు వేశారు, గుడ్డ పందిళ్ళు. ఆ గుడ్డ పందిళ్ళ మధ్యలో పెద్ద సింహాసనం, ఆ సింహాసనం మీద మంత్రి గారిని కూర్చోబెట్టారు. మొత్తం అడవిలో చుట్టుపక్కలన్నీ ఏనుగులు, గుర్రాలు, భటులు, ఒకటంటే కోలాహలంగా ఉంది. ఈ సన్యాసి బుర్రగొక్కుని ఈ 3 గంటల్లో ఈ షామియానాలు ఎవరేశారు, ఈ సింహాసనం ఎవరు పెట్టారు, సింహాసనం మీద మంత్రి గారిని కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడుగుతున్నారు, కొందరు పన్నీరు రాస్తున్నారు, కొంతమంది కన్నీరు తుడుస్తున్నారు, కొంతమంది ఆయనకి మంచి పిండి వంటలు భోజనం పెడుతున్నారు, కొంతమంది సపర్యలు చేస్తున్నారు, కొంతమంది వాళ్ళు ఆ సపర్యలు చేసేవాళ్ళు కూడా రాజాధిరాజుల్లో ఉన్నారట. ఏమిటిది అనుకుంటూ ఉంటే మంత్రి గారు ఆ సన్యాసిని ఇక్కడికి పంపించండి అన్నట. అందులో ఒక ఆయన వచ్చి దావోయ్ సన్యాసి, వాడికి పలకడం రాదు, అందుకని సన్యాసి అని కూడా అనలేక సన్యాసిలా రావోయ్ అని ఆ సన్యాసి గారిని జాగ్రత్తగా మంత్రి గారి దగ్గరికి తీసుకొచ్చాట. సన్యాసి గారు తెల్లబోయి, మంత్రి ఇదంతా నిజమేనంటావా, భ్రాంతి అంటావా? అనగా ఇదేం కాదండి, అదేదో సినిమాలో చెప్పినట్టు మనోభ్రాంతి కాదు, ఇది నిజమే అన్నట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంపద అన్నాడు. ఏం చెప్పమంటావయ్యా, నాది జనకరాజు గారు యోగం అని చెప్తే నువ్వు వినలేదు కదా, నువ్వు అలా నన్ను వదిలేసేళ్ళవు, నీ పక్కన ఉన్నంతసేపు నీ దరిద్రం నాకుంది, నువ్వు అలా పోయావు, నువ్వు అలా పక్కకి పోగానే మాకు కప్పం కట్టడానికి, ఈయన ఇప్పుడు ప్రస్తుతం హస్తినాపుర సింహాసనానికి కదా మహామంత్రి, ఈ హస్తినాపుర సింహాసనానికి ఒక సామంతరాజు ఉన్నట్ట, ఆ సామంతరాజు గారు మన ఆంధ్రవాడు అనమాట, ఆంధ్రప్రదేశ్ నుంచి సామంతరాజు గారు ఢిల్లీకి బయలుదేరాడు దండకారణ్యం గుండా. ఈ సామంతరాజు గారు దారిలో మంత్రిని చూశాడు, అయ్య బాబోయ్ మా చక్రవర్తి గారి మహామంత్రి గారు అడవిలో ఇలా కాళ్ళు పొక్కిపోయి ఒంటరిగా ఉన్నాడు, ఏమిటి ఎవరక్కడ్రా, టెంట్ వేయండి అన్నట్ట. వెంటనే టెంట్ వేశారు, సింహాసనాలు పట్టుకురండి అన్నాడు, ఏనుగుల మీద ఉన్న ఆసనాలు పట్టుకొచ్చారు. ఏం చేస్తే అడవుల్లో వెళ్ళేటప్పుడు మహారాజులు కూడా ఆసనాలు, భోజన సామాగ్రి ఇవన్నీ పట్టుకెడతారుగా, అందువల్ల ఓ ఆసనం వేశారు, కూర్చోబెట్టారు, నిమిషాల్లో వంట చేశారు, మంచి భోజనం పెట్టారు బంగారపు కంచాల్లో. తర్వాత సేవకులు వచ్చారు, సేవకులేంటి ఏకంగా మహారాజు గారే, ఏది సామంతరాజు గారే మంత్రి గారికి కాళ్ళు కడిగేట, ఆ పొక్కులవి కూడా తుడిచి మల్లె పువ్వులు వేసి సేవ చేసేట. చూసావా, చక్రవర్తి గారి మంత్రిని మంత్రి యోగం, దాంతో సామంతరాజు గారు నట్ట అడవిలో కప్పం కట్టడానికి హస్తినాపురానికి కడుతూ మళ్ళీ నాకు ఎక్కడో సామ్రాజ్యం ఏర్పాటు చేశాడు, నేను ఎక్కడుంటే అక్కడ సామ్రాజ్యం పుడుతుంది నాయన, కానీ నాకు వీటి మీద వ్యామోహం ఉండదు, మనం ఎక్కడున్నామన్నది కాదు, మన మనస్సు ఎలా ఉన్నది అన్నది ప్రధానం అన్నట్టు మంత్రి. నువ్వు ఏ దేశంలో ఉన్నావు, నువ్వు సంపదల మధ్యలో ఉన్నావా, పేదవాడివి ఉన్నావా, ఇవన్నీ భ్రమసుమా, మహానుభావులు ఎంత సంపదల మధ్యలో ఉన్నా నిర్వికారంగా ఉంటారు. ఒక్కో దౌర్భాగ్యుడు వైరాగ్యంతో తపస్సు చేద్దాం అనుకున్నా నిజంగా వీడు అన్నీ విడిచిపెట్టినా అది విడిచిపెట్టదు అండి. వైరాగ్యం అనేది మనస్సులోంచి రావాలి, వైరాగ్యం అనే భావన హృదయమునకు సంబంధించినది, బుద్ధికి సంబంధించింది, శరీరమునకు కాదు. శరీరం పట్టుపరుపు మీద ఉన్న వీడి మనస్సులో ఇదేది నాది కాదు, ఇది పరమాత్మ ఇచ్చాడనే ఓహ ఉంటే వాడు కటిక నేల మీద కూర్చున్నట్టే. కటిక నేల మీద కూర్చుని కూడా నా బతుకు ఇలాగే ఉంది, కటిక నేల మీదే ఉన్నాను, వాడు హాయిగా కుర్చీలో కూర్చున్నాడు అన్నాడా, వీడు కటిక నేల మీద కూర్చున్న ఫలితం కాకుండా ఆ సింహాసనం మీద కూర్చున్న ఫలితం పొందుతాడు. దాంతో వీడికి వైరాగ్యం ఉండదు, వీడు భ్రష్టుడు అవుతాడు. కాబట్టి అన్నిటికీ మనస్సు మూల కారణం. ఈ మనస్సు సరిగ్గా లేకపోతే ఏమవుతుందన్నమాట, అశాంతి. అశాంతి వల్ల ఏమవుతుంది, వాడు తపస్సు చేయాలన్నా తపస్సు చేసే అవకాశం రాదు. నువ్వు ఎంత ఋషివైనా ఈ గొప్ప కఠోర తపస్సు చేద్దామనుకుంటే దానికి తగిన వాతావరణం లేకుండా పోయింది. ఆయనకి యజ్ఞం చేద్దామంటే యజ్ఞం చేయలేకపోయాడు, ఎండలో ఉందామంటే ఎండలేదు, నీడలో ఉందామంటే నీడలేదు, వర్షంలో ఉందామంటే వర్షం లేదు, దాంతో విసిగిపోయాడు. ఈ తపస్సు సుపేచ్ఛ విడిచిపెట్టేశాడు. అయినా కోపం మాత్రం పోవట్లేదట, ఇది ఒక్కటి మాత్రం పోవట్లేదు. ఇంత తపస్శాలి ఇంత గొప్ప వ్యక్తికి ఆ కోపం అనే ఒక నీచాతి నీచమైన ప్రవర్తన వల్ల, కోపం అనే అవలక్షణం వల్ల, అవగుణం వల్ల ఇంత కష్టం వస్తుందనే ఊహ రావడంలా కోపం మాత్రం విడిచిపెట్టలేదు. సరే పాపం తపస్సు వదిలేసి పెళ్లి మీద ఆశ విడిచిపెట్టి సంతాన ప్రాప్తి గురించి ఆలోచించక ఇంట్లోనే కూర్చున్నాడు. ఈయన తిక్కాడు కదా, అందుకని ఈయన దగ్గరికి చదువుకోవడానికి శిష్యులు కూడా రాలేదు. రోజు శిష్యుల్ని ఎడాపెడా శపించేస్తూ ఉంటే ఎవడొస్తాడండి? ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాలంటే గురువుగారు మనస్ఫూర్తిగా నీకు సుఖం కలుగుగాక అని దీవించాలి. రోజు నువ్వు నాశనం అయిపో, నువ్వు నాశనం అయిపో అని చెప్పిస్తాడేమో అనే భయం ఉంటే ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళరు. అందుకే గురువులు పొరపాటు కూడా చెప్పించరు. నిజానికి ఈ మహాత్మునికి ఉన్న శక్తి త్రిమూర్తులకు లేదట. అంటే త్రిమూర్తులు అంత శక్తి ఇచ్చారు ఆయనకి, అయితే నేను కోపిస్తాడు, అందువల్ల శిష్యులు చేరలేదు. ఒక్కడు మాత్రం ఒకరోజున ఈయన గురించి విన్నాడు, మా గురువుగారు మహాత్ముడు, ఆయన కోపమును నటిస్తున్నాడేమో అని నా అనుమానం. ఆయన చాలా గొప్పవాడు, ఆయన గొప్పవాళ్ళకి కోపం కూడా అలంకారమే అని ఆయన దగ్గరకు వచ్చి, గురుదేవ నా పేరు శాంతి, నేను జమదగ్ని మహర్షి యొక్క వంశంలో వాణ్ణి, మీ శిష్యుడిగా చేరి విద్యలు నేర్చుకుని తద్వారా తరించాలనే కోరికతో వచ్చాను, నన్ను మీ శిష్యుణ్ణి చేసుకుంటారా అంటే సంతోషంగా స్వీకరించాడు ఆయన. ఒక్కడికి దొరికేవరా ఇంతకాలానికి నా గురుకులానికి, అవడానికి పెద్ద పాఠశాల పెట్టారు, నేను ఈ అడవిలో గురుకులం స్థాపించాను, గురువుగారే తప్ప గురుకులం లేదు, ఎన్నాళ్ళకి ఒక్క శిష్యుడు దొరికవు. ఏకశిష్య ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉంటాయి, ఉపాధ్యాయుడు ఒకటి శిష్యులు 40 మంది ఉంటారు, కానీ ఇక్కడ ఏకశిష్య రారా నాయన అని కూర్చోబెట్టి వాడికి చక్కగా పాఠాలు చెప్పాడు. కాకపోతే ఈయన తీవ్ర స్వభావం తెలుసు కనుక అతి జాగ్రత్తగా ఏమాత్రము ఆయనకి నొప్పి కలగకుండా, ఆయన మనస్సుకి బాధ కలగకుండా, తద్వారా తనకి శాపం తగలకుండా చూసుకుంటూ గురువుని భక్తితో సేవించేవాట. రాత్రి లేదు పగలు లేదు గురు సేవ చేసుకుంటున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు ఈ భూతి అనే మహర్షికి ఓ తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు సువర్చసుడు. ఆయన అన్నగారి దగ్గరకు వచ్చి, అన్నయ్య నేను ఒక గొప్ప యజ్ఞం తలపెట్టాను, ఈ యజ్ఞం వల్ల నాకు సంతానం కలుగుతుంది, యజ్ఞము చేయడం ద్వారా సంతానం కలిగేటటువంటి యజ్ఞమునకు పుత్రకామేష్టి అని పేరు, ఆ పుత్రకామేష్టి యాగానికి నీలాంటి తపస్సంపన్నుడి యొక్క అవసరం ఉన్నది, నువ్వు నాతో వచ్చి ఆ యజ్ఞాన్ని పూర్తి చేయించు, అన్నగారిగా ఇది నీ బాధ్యత అనగానే అలాగే తమ్ముడు అన్నట్ట. ఈ యజ్ఞం చేయటానికి 1 వారం రోజులు పడుతుంది, మరి 1 వారం రోజులు నా ఆశ్రమంలో అగ్నిహోత్రం చల్లారకుండా ఎవరు చేస్తారు అనగా శిష్యుడు ఉన్నాడుగా అన్నట్ట. నిజమైన అయ్యో శిష్యుడికి అప్పగిస్తాను అని శాంతిని పిలిచి, కుమారా నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఈనాటి వరకు అగ్నిహోత్రమును నేనే ఆరాధించాను, నా ఇంట్లో అంటే నా ఆశ్రమంలో దక్షిణం వైపున ఆగ్నేయం మొలలో ఓ చిన్న యజ్ఞగుండం ఉన్నది, ఆ యజ్ఞగుండంలో నిత్యం అగ్నిహోత్రుడు వెలుగుతాడు, ఆ అగ్నిహోత్రుడు చల్లారకూడదు, ఆరిపోకూడదు, నిత్య అగ్నిహోత్రం అంటారు దానిని, నేను రోజు 3 పూట్లు అందులో సమిధులు వేస్తాను, నెయ్యి వేస్తాను, ఆగ్నేయ మంత్రములు చదువుతాను, ఈ అగ్ని చల్లారకుండా నేనిప్పటికీ 80 సంవత్సరములుగా వ్రతం చేస్తున్నాను, 80 ఏళ్లుగా నిత్య అగ్నిహోత్రుణ్ణి, ఎప్పుడు నేనే అగ్నిలో నెయ్యి వేశాను, నేనే సమిధులు వేశాను, ఇంకొకళ్ళు ఎవరికీ అవకాశం ఇవ్వలేదు, ఇప్పుడు మా సోదరుడికి నేను యజ్ఞం చేయడానికి రుత్తిక్కుగా పెడుతున్నాను, ఇప్పుడు నేను రుత్తిక్కుగా మా సోదరుడి దగ్గరికి పెడుతున్నాను. ఆయన పుత్రకామేష్టి చేస్తున్నాడు. ఈ పుత్రకామేష్టి యాగం పూర్తయి ఇక్కడికి రావడానికి 1 వారమో 8 రోజులు పడుతుంది. నేను వచ్చేదాకా రేయి పవలు ఏమరిపాటు లేకుండా అగ్నిహోత్రమును నువ్వు కాపాడాలి, ఆ అగ్నిహోత్రం చల్లారితే నా ప్రాణమే పోయినట్టు జాగ్రత్త, ఏమ రిపోర్టు లేకుండా అగ్నిహోత్రాన్ని కాపాడతావంటే గురువుగారు మీ పాదాల సాక్షిగా దాన్ని కాపాడతానండి అని ఒట్టేశాడు. గురువుగారు సంతోషించి అగ్నిహోత్రాన్ని ఎలా వ్రేల్చాలో, నెయ్యి ఎలా వెయ్యాలో, ఏ మంత్రాలు చదవాలో, ఏ ఏ సమిధులు అందులో వెయ్యాలో, ఇవన్నీ క్రమం నేర్పి సోదరుడి చేత యజ్ఞం చేయించడానికి వెళ్ళిపోయాడు. ఈయన పాపం రేయింబవళ్ళు సమిత్కుశ ఫలాదులు పట్టుకొచ్చి అందులో వేసి అగ్నిని పూజించాడు. ఎండిపోయిన సమిధులు దర్భలు అందులో వేసేవాడు, యజ్ఞం చేసేవాడు. ఆ యజ్ఞగొండం చల్లారకుండా 6 రోజులు కాపాడాడు. దానికి రోజు అడవిలోంచి పళ్ళు కూడా పట్టుకొచ్చి నైవేద్యం పెట్టేవాడు. కానీ ఒకరోజున తెల్లవారుజామున లేవలేకపోయాడు. రోజు లేవాలంటే కష్టం కదండి, రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు అగ్నిహోత్రుడు ఆరిపోతాడో అని అలా కాసు కూర్చోవడం భయం. అదే గురువుగారికి ఆ భయం ఎందుకు లేదంటే గురువుగారు ఉన్నంతవరకు అగ్నిహోత్రుడికి భయం, అందుకని ఆయన ఆరిపోవడం. అగ్నిహోత్రుడు గురువుగారు ఉన్నప్పుడు ఆరిపోతే ఆయన ఆరిపోతాడు, అందుకని ఆయన ఉన్నప్పుడు ఆరిపోయేవాడు కాదు. ఇప్పుడు శిష్యుడి దగ్గర ఆ భయం లేదు కదా, దాంతో అగ్నిహోత్రుడిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. 7వ రోజు తెల్లవారుజామున, అంటే 6 రోజులు గడిచింది, 7వ రోజు ఉదయం అవుతుంది. ఆ ఉదయం పూట ఈయన లేవడం కొంచెం ఆలస్యం అయ్యింది. పాపం రోజు పడుకున్న వాళ్ళు ఒకే టైంకి ఎక్కడ లేస్తారండి, తెల్లవారుజామున ఎంత 4:30 5 లేద్దాం అనుకున్నా ఒక రోజు లేట్ అవుతూ ఉంటుంది. ఒక్కరోజు రాత్రిపూట కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు సరదాగాను, అందరూ అక్కడ చేరి కబుర్లు చెప్పుకుంటే ఆ రాత్రి లేటుగా పడుకుంటే పొద్దున్న లేవలేరు. కానీ ఈయనకి అది కాదు సమస్య, ఎప్పుడూ వెలుకుగా ఉండడం వల్ల, ఆహారం సక్రమంగా లేకపోవటం వల్ల శరీరం కొంచెం అలసటికి గురయ్యి 7వ రోజు సూర్యోదయ సమయంలో లేవలేకపోయాడు. అగ్ని చల్లారిపోయింది. ఇంకా చూడండి, చల్లారిపోయిన అగ్నిగుండాన్ని చూచిన ఈ శాంతికి అశాంతి పట్టుకుంది. వచ్చేది భూతి, తన గురువు. తన గురువు భూతి కాదు, ఆయన అంటే అందరికీ భీతి. ఈ భూతి అంటే భీతి, నేను శాంతిని నాకు అశాంతి ఎలా అని వణికిపోయాడని. ఏమి చేయుదు గురుడే గుదించిన దీనినేమని చెప్పుదు, ఎందు జొత్తు శమితానలంబైన సదనంబుగని ముని ఎట్టి శాపము నాకు నిచ్చు నొక్కో. వండగ్ని ఇడుదునే కొండంబులోన అట్లైన నీరుగదూచునతడు నన్ను. ఇప్పుడు ఈయనకి లోపల ఒకటే భయం పట్టుకుందిట, ఇప్పుడు నేనేం చేయను, ఈరోజు ఒకవేళ ఆలస్యం అయితే రేపో మా గురువుగారు వస్తారు, రాగానే ముందు అగ్నిహోత్రాన్ని చూస్తాడు. అసలే మా గురువుగారు అగ్నిహోత్ర అవధానంలో దుమధుమధుమలు ఆడిపోతాడు. అటువంటిది ఆయన రాగానే ఈ అగ్నిహోత్రం చల్లారిపోవడం చూడగానే కళ్ళల్లో నుంచి నిప్పులు కురిపించి నన్ను శపించి నశింపజేయకుండా ఉంటాడా, నాకు ఎటువంటి శాపం ఇస్తాడో, ఒక్క దెబ్బకి చంపినా పర్వాలేదు, ఘోర నరకాలు వచ్చేటట్టు శపిస్తే ప్రమాదం. ఆయన శపించకపోయినా గురువుగారి ఆజ్ఞని ఉల్లంఘించిన పాపం నన్ను కట్టి కొడపకుండా ఉంటుందా. పోని గురువుగారికి తెలియదేమోలే, ఇంకో అగ్నిహోత్రం వెలిగించి ఇంతలో వేసేద్దామా అనుకుంటే మా గురువుగారు దేవాంతకుడు. మనలాంటి వాళ్ళైతే ఆ తెలివితే అట్లా ఉపయోగిస్తాం, ఆ అగ్ని చల్లారిపోతే ఉందిలే అని 2 చితుకులు వెలిగించి అందులో వారేసి ఆయన వచ్చేదాకా మళ్ళీ మండిస్తే ఎవరికి తెలుస్తుందని అనుకోవచ్చు. కానీ అలా కాదే, వండగ్ని ఇడుదునే ఇంకో అగ్ని పట్టుకొచ్చి ఇందులో వేస్తే కొండంలో, ఆయన రాగానే యగాదిగా చూస్తాడు అగ్నిని. అగ్ని చల్లారిందని, ఇది కృత్రిమ అగ్ని అని కనిపెట్టిన వెంటనే నీరుగా చూచు కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు కురిపించి నన్ను భస్మం చేస్తాడు. నీరు అంటే బూడిద, నన్ను బూడిద చేసేస్తాడు. అతని కోపమునకు అమరులు కడు తల్లడింతురు, నరుడ నేనెంతవాడ. ఆయన కోపానికి దేవతలే వణికిపోతారు. ఆయన తపస్సు చేద్దామంటే ఈ ఎండ కూడా కాయకుండా సూర్యుడు తప్పుకున్నట్ట. సూర్యుడి వంటి ఆర్యుడే తప్పుకుంటే అనార్యుణ్ణి, నరుణ్ణి, సామాన్యుణ్ణి నేనేమైపోతాను. ఏదో వచ్చిందిరా నా కర్మయోగం. అప్పటికీ చాలామంది ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళొద్దన్నారు, వినిపించుకోకుండా ఇక్కడికే వచ్చాను. అయినా మా గురువుగారు దేవుడు, ఆయన చంపినా పర్వాలేదు, కానీ ఆయన చెప్పిన పని చేయకపోవడం తప్పు కదా. జ్ఞానులు ఎప్పుడూ కూడా గురువులు తిడితే అది అనుగ్రహం అనుకుంటారండి. గురువులు తిట్టడం ఎంత లాభమో తెలుసా, గురువులు తిట్టిన వెంటనే మనం చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయట. జ్ఞానం కలిగిన అవధూతలు అందుకే తిడతారు. ఇంద్రుణ్ణి దత్తాత్రేయుడు కొట్ల తిట్టలేదు, కార్తవీర్యార్జునుడిని ఏడిపించలేదు. మీరు ఎక్కడైనా చూడండి, అవధూత సంప్రదాయంలో కాస్త తిట్టి దెప్పి వాడి పాపాలు తొలగిస్తారు. అందువల్ల కావాలని పూర్వం గురువు దగ్గరికి వచ్చి గురువుగారు నన్ను పొగడకండి, వీలుంటే నా తప్పులు ఎత్తి చూపించి తిట్టండి అనేవారట. కాబట్టి గురువుగారు ఎప్పుడన్నా మిమ్మల్ని ఆక్షేపించారంటే అది మీకు యోగం పడుతుందని అర్థం. గురువుగారు మిమ్మల్ని మరీ అతిగా పొగిడేశారంటే గురువుగారు మిమ్మల్ని కొంత ప్రక్షాళన చేయటం లేదని అర్థం. కాబట్టి ప్రక్షాళన చేసేటప్పుడు సమయ సందర్భాన్ని బట్టి అప్పుడప్పుడు కొంచెం దెప్పుతారు. దెప్పినప్పుడు నన్ను దెప్పుతావా అనకండి, దెప్పితే ముప్పు తప్పుతుంది, అది మీకు చాలా లాభం. అందుకని ఈయన గురువుగారు తిట్టినా కొట్టినా పర్వాలేదు కానీ గురువుగారికి నేను అపచారం చేశాను ఎలా ఎలా బయటపడతాను అనుకున్నాడు. అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, అగ్నిహోత్రుడు కరుణాస్వరూపుడు, ఆయనే పట్టుకుంటాను, ఇంకొకడిని ఇంకొకడిని అడగడం ఎందుకు? ఈ త్రిలోక వరదుణ్ణి అగ్నిహోత్రుణ్ణి ఇప్పుడే నేను శరణు దొచ్చుతాను అని రెండు చేతులు జోడించి అత్యంత భక్తి శ్రద్ధలతో అగ్నిని స్తోత్రం చేశాడు. ఇది అగ్నిస్తవం. ఈ అగ్నిస్తవం చాలా పవిత్రమైనది. అది కూడా మీకు ఆఖరి రోజున ప్రింటింగ్లు ఇస్తారు. మూడు స్తవములు ఇస్తున్నామని చెప్పాం, ఒకటి సరస్వతి స్తవం, మరొకటి పితృస్తవం, మూడవది అగ్నిస్తవం. ఈ మూడు మీకు రాబోతున్నాయి. భూతాధారుడవై మహాధర కళా పూజ్యుండవై ఆగమవ్రతస్తుత్యుడవై సురార్చితుడవై బ్రహ్మణ్యదేవుండవై శ్రౌతస్మార్త శుభక్రియాధిపతివై శాంతాంతరంగోజ్వల జ్యోతిరూపుడవై వెలుంగునిను సంస్త్రోత్రం వనర్తున్ శిఖీ. ఓ అగ్నిహోత్ర, నేను నిత్యం గురువుని భక్తితో పూజించేవాణ్ణైతే నువ్వు నాకు ప్రసన్నుడవవుగాక.